ఎట్లా ఉండాలి? మనం చూసి నేర్చుకుంటాం. మొదట ఒకడు కరెంటు కనుక్కున్నాడు. కరెంటు కనుక్కున్నాక షాక్ కొట్టకుండా ఏ విధంగా ఉంచుకుని ఉపయోగించుకోవాలి, ఆ తీగలు జాగ్రత్తగా అట్లా ఎట్లా పెంచాలని నేర్పాడు. దాని దగ్గర నుంచి నేర్చుకుని వాడి తర్వాత వాడికి నేర్పుతున్నాడు, వాడి తర్వాత వాడికి నేర్పుతున్నాడు. ఇప్పుడు మన కాలేజీలో స్కూల్లో నేర్పుతున్నారు, మనం వైర్ ఫిట్టింగ్ ఎట్లా చేసుకోవాలి, బల్బులు ఎట్లా ఫిట్ చేసుకోవాలి, ఫ్యూజులు ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ కరెక్ట్ గా నేర్పుతున్నారు. అట్లా మొదటి చేసిన వారి దగ్గర చూసి మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. అదే రీతిన మనం ఏం చేయవలసి ఉంటుందంటే, గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు ఏం చేయటం మూలాన వాళ్ళ ఆలోచన శక్తిని, వాళ్ళ మనస్సును పవిత్రము గొప్పది గొప్పదిగాను చేసుకుని గొప్ప గొప్ప వాళ్ళు ఎలా కాగలిగారో చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి అని చెబుతున్నానంటే, అంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళని కూడా మధ్యలో కొన్ని మాటలు ఉద్దేశిస్తున్నా. మనలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది భూమి మీద ఉన్నారు. అందరికీ ముక్కులు చెవులు కళ్ళు మెదడు అన్ని సమానమే. మరి ఒక గొప్ప శాస్త్రజ్ఞుడైపోయి కరెంటు పట్టిన వాడిని కనుక్కుంటాడు దేనికి? మరి తక్కిన వాళ్ళందరం ఎందుకు పనికి రాకుండా తింటూ ఇట్టా బతికి తస్తాను దేనికి? మహాత్మా గాంధీ ఎంత గొప్పవాడయ్యాడు, దేశ దేశాల్లో ఆయన కీర్తి వ్యాపించిపోయింది, ప్రజలందరూ ఆయన చెప్పిన మాట విన్నారు. ఒక్క వివేకానందుడు ఎంత చిన్న పేద కుటుంబంలో పుట్టినవాడు దేశంలో ఎంత ఖ్యాతి గడించగలిగాడు, ఎంత కీర్తి గడించగలిగాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా దేశంలో కొన్ని వేల విద్యాలయాలు కాలేజీలు ఆశ్రమాలు పెట్టుకుని ఆయనలా తయారవ్వాలంటే ఆశయంతో ఎంతో మంది కష్టపడి కృషి చేస్తున్నారు. ఎందుకు ఆయనలో ఆ గొప్పతనం ఎట్టా వచ్చింది? మనకొచ్చిన కళ లాంటివి, మనకున్న ముక్కులు లాంటివి, మనకున్న శరీరం లాంటిది, మనకున్న మెదడు లాంటిది, తేడా ఏమిటి? ఆయన అంత గొప్పవాడు ఎలా కాగలిగాడు? శివాజీ చక్రవర్తి ఎలా గొప్పవాడు కాగలిగాడు? అట్ట కాదు, ఇప్పుడు అంతరిక్షంలో పోయేటువంటి నౌకలు పంపిస్తుండే ఆ గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు ఎట్టా అవ్వగలిగారు గొప్ప శాస్త్రజ్ఞులు? మరి మనం ఇట్టా ఏడుస్తున్నామేమి? మనం ఏది గొప్పది కనుక్కోలేము, ఒక గొప్పది చేయలేము, గొప్పది చేయాలనేటువంటి ఆలోచన మనసుకు రాదు, దానికి కష్టపడలేము. చిన్న పరీక్ష కోసం పెట్టిన నాలుగు పాఠాలు కష్టపడి చదువుకోలేము, చదువుకున్నది పక్క వాడికి చెప్పలేము. ఎందుకని? ఎందుకంటే మన మనసులో ఉండేటువంటి ఆలోచనలు సక్రమంగా పద్ధతి ప్రకారం కూర్చి పెంచడం మనం అలవాటు చేసుకోలేదు చిన్నప్పటి నుంచి. ఇంతకంటే ఏం లేదు. అది కూర్చి అలవాటు చేసినప్పుడు ఈ మైకే ఉంది, ఇందులో ఉన్న భాగాలన్నీ విడివిడిగా తీసి ఒక పెద్ద బుట్టలో నాకు ఇచ్చారనుకోండి, అదన్నీ ఎలా పేర్చుకుంటే మైక్ అవుతుందో తెలియకపోతే నాకు ఎందుకు పనికి వస్తుంది? అదే చేతనైన వాడు ఎట్లా ఉపయోగించుకుంటాడో చూడండి. అట్లాగే మనస్సు కళ్ళు చెవులు ఇవన్నీ మనకి ప్రకృతి ఇచ్చింది, వీటన్నిటిని సరిగా ఉపయోగించాడు వాడు, కరెంట్ లాంటి వంటి కనుక్కున్నాడు, ఇన్ని కోట్ల మందికి మేలయ్యేటట్టు చేస్తున్నాడు. అవన్నీ సరిగా ఎట్లా ఉపయోగించుకోవాలో మనకి తెలియటం లేదు. అందుకని జంతువులాగా తింటాం బతకటం సావటంతో మాత్రమే మన పని సరిపోతుంది. ఈ లోపల తన్నుకోవటం తిట్లాడుకోవటంలోనే సరిపోతుంది. గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు కొంతమంది ఏం చెప్తున్నారు ఈ రోజుల్లో, ముందు కప్పలు వచ్చినాయి, తర్వాత పాములు వచ్చినాయి, తర్వాత వచ్చినాయి వచ్చినాయి, కోతులు వచ్చాయి, కోతుల నుంచి మనిషి పుట్టాడని చెబుతున్నారు. అంటే కోతుల కంటే గొప్పవాడయ్యాడు అని. మరి మనుషులు మళ్ళీ తిరిగి కోతుల్లాగా ఎందుకు కావాలని ప్రయత్నం చేస్తున్నారు? చదువు చట్టమంట లేకుండా రోడ్ల మీద తిరగాలని ఎందుకు అనుకుంటున్నారు? మాకు ఈ పరీక్షలు అక్కర్లేదు, మాకు ఈ చదువులు అక్కర్లేదు, ఎందుకు వచ్చింది బాబు అనే పరిస్థితి వీళ్ళకి ఎందుకు వచ్చింది? ప్రకృతి భగవంతుడు వీడికి వాటికంటే గొప్ప స్థితి తీసుకొస్తే వాటిలాగా కూడా జీవించడానికి ఎందుకు సిద్ధంగా లేడు? పోనీ వాటితో సమానం అంటే వాటితో కూడా మనం సమానం కావు. దానికి ఆకలిగినప్పుడు అన్ని పప్పులు అని కాయలు ఏవో ఆకులు దొరికితే తినేస్తుంది. మనకు అట్లా కాదే, ఎన్నో కావాలి. మన స్టేటస్, మన హోదా, మన అంతస్తు ఇవన్నీ మాత్రం మనకు కావాలి, వాటికి లేనివి. కానీ బతుకు మాత్రం వాటిలా బతకాలా? ఎంత సిగ్గుచేటు. ప్రకృతి మన ఎగతాళి చేస్తోంది. నీ దుంపదగా చక్కిన ప్రకృతిలో ఉన్న అన్ని జీవరాశి కలిసి ఎంత సామర్థ్యం లేదో అంత తెలివైన మనస్సు నీకు ఇచ్చానే ఏమిరా ఇట్టా బతికి ఏడుస్తావు నీవు అంటోంది.